దుర్గం విరాధో నామ రాక్షస అని సుస్పష్టంగా చెప్పాడు. ఇది భయంకరమైన అడవి, ఈ అడవి నాది, ఈ అడవిలో తిరిగే విరాధుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు. విరాధ శబ్దానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, విశేషముగా ఆరాధించువాడు. రెండవది, వికల్పముగా ఆరాధించువాడు. అంటే జీవుల్ని తినడం తప్ప ఎవరి మీద ప్రేమ లేనివాడు విరాధుడు. ఒక రకంగా చూస్తే ప్రతి స్త్రీ వ్యామోహం కలిగినటువంటి వాడు, ప్రతి ప్రాణి మీద వ్యామోహం కలిగిన వాడు విరాధుడే. స్త్రీ లోలుడని ఒక అర్థం, ప్రాణుల మీద ప్రేమ లేనివాడని ఒక అర్థం. ఈ రెండు లక్షణములు ఉన్నవాడు విరాధుడే. అందువల్ల వాడు నాకు ఈ స్త్రీ భార్య అవ్వాలి, ఆ రకంగా చూసినా నేను విరాధుణ్ణి, పరస్త్రీ మీద వ్యామోహం కలిగిన వాడిని. రెండవది, నేను ఏ ప్రాణి మీద జాలి చూపించను, అందువల్ల కూడా విరాధుణ్ణి. అనగానే విరాధుడి పలుకులకి సీతాదేవి వణికిపోయింది. పైగా వాడు చంకలో పెట్టుకుని మరీ దూరంగా నిలబడ్డాడు కదా. అసలే వాడి శరీరం అంతా మాంసస్సు వండితే దిగ్ధం, శరీరం మీద మాంసం ముక్కలు ఉన్నాయి, నెత్తురుంది. దీంతోపాటు వాడు ఎన్నాళ్ళేదో స్నానం చేసి దరిద్రుడు దౌర్భాగ్యుడు, స్నానం లేకుండా పరమ చుగుప్సాకరమైన శరీరంతో ఉన్నాడు. అటువంటి వాడు చంకలో పెట్టుకుని ఒక నొక్కు నొక్కుతూ ఉంటే సుకుమారి అయిన సీత వణికిపోయింది పాపం. రాముడికే చూసింది, రక్షించు రక్షించు అన్నట్టుగా చూసింది, కన్నీళ్లు పెట్టుకుంది. రామచంద్రుడు కాసేపు సీతని చూడగానే ఓ సామాన్య మానవుడిలాగా, పెద్దగా పరాక్రమం లేనివాడిలాగా, భయపడుతున్నట్టుగా, చిన్నబోయినట్టుగా చూసి, లక్ష్మణ చూసావా, అంతటి జనక మహారాజు గారి కూతురు ఈవిడ, ఇవాళ దిక్కు లేకుండా ఒక రాక్షసుడి చేతిలోకి వెళ్ళిపోయింది, మనం ఇద్దరం వీరులు ఉండి కూడా ఆవిడ ఒక రాక్షసుడి చంకలోకి వెళ్ళిపోయింది. సుకుమారి చిన్నప్పటి నుంచి అంతఃపురంలో పెరిగింది, కానీ ఏ జన్మలో ఏం పాపమో తెలియదు, కానీ ఈ జన్మలో ఈ కష్టాలు అనిపిస్తున్నది. అయ్యయ్యో, అరణ్యానికి రావద్దు అంటే వినిపించుకోకుండా మనతో వచ్చింది, వచ్చిన దగ్గర నుంచి అన్ని అడుగడుగునా కష్టాలే. మన ఇద్దరం అడవులు పాలయ్యాం, మగవాళ్ళం ఏదో కష్టాలు అనిపిస్తాం, కానీ పాపం ఈ సుకుమారి ఇలా కష్టాలు పాలవుతూ ఉండడం అన్యాయం. కైక నన్ను అడవికి పంపడం వెనకాతల ఎంత కుట్ర ఉందని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకని, నేను ఒక్కడిని అడవిలో ఉంటే నేనే కష్టాలకి భయపడను, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ సీతతో అడవికి వచ్చాను, ఇప్పుడు ఈ సీత ఈ రాక్షసుల పాలవుతుంది, లేదా సీతను ఎవడో తినేస్తాడు, ఆవిడ అపహరిస్తాడు, సీత లేకపోతే నేను ఆయుధం లేకుండానే మరణిస్తాను. రాముడిని చంపాలంటే ఆయన్ని ఆయుధంతో కొట్టక్కర్లేదట, సీతను దూరం చేస్తే రాముడు తనంత తానే హతుడైపోతాడు. అప్పుడు సీత లేకపోవటం వల్ల నేను నా అంతట నేనే మరణించడం వల్ల శాశ్వతముగా భరతుడికి రాజ్యం దక్కేస్తుంది. భరతుడికి శాశ్వతంగా రాజ్యం దక్కాలంటే సీత కూడా అడవికి వెళ్ళాలి అని ఆవిడ కుట్ర చేసిందనమాట. నిజానికి కైక మనస్సులో ఏముందో ఏమిటో రాముడు క్షమించాడు. ఇప్పుడు మళ్ళీ కైకను తిట్టుకోవడం మొదలుపెట్టాడు. ఇది సామాన్య మానవ లక్షణం. రాముడు సామాన్య మానవుడు కాదు, ధర్మాత్ముడు అని మనం చెప్పుకున్నాం. క్రూరుణ్ణి కూడా క్షమిస్తాడు. కానీ ఓసి కైక, ఎంత పని చేసావే, నీకు ఎంత క్రూరత్వమే, ఇవాళ నా భార్య అడవిలో ఒక రాక్షసుడి పాలై చచ్చిపోయేటట్టు చేసావు కదా, సీతని చంపడం ద్వారా నన్ను చంపావు కదా, దానివల్ల భరతుడికి శాశ్వతంగా రాజ్యం వస్తుందని రాముడు తిట్టాడు అంటే కారణం ఏమిటని కొందరికి అనుమానం వచ్చింది. రాముడు సామాన్య మానవుడిలా నటిస్తేనే, మానవుడైతేనే ఆయన చేతిలో రావణుడు మరణిస్తాడు. మానవులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక వ్యక్తి అపరాధం చేశాక క్షమించమన్నాక క్షమిస్తా అంట మనం. ఎవడో ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నటువంటి ధనం పట్టుకుపోయాడండి, ఆ తర్వాత ఆ వ్యక్తికి పశ్చాత్తాపం కలిగింది, ఒరే నాయన నీ ధనాన్ని నేను అపహరించాను, నేను పొరపాటు చేశాను, నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నానని ఇవ్వగానే మనం క్షమించేస్తాం. కానీ కష్టం వచ్చినప్పుడు, మళ్ళీ డబ్బు పోయినప్పుడు, ఆ దుర్మార్గుడు ఆనాడు ఎత్తుకుపోయినప్పటి నుంచి నాకు కష్టాలండి అంటాడు. క్షమించిన పాతది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతూనే ఉంటుంది. ఇది మానవ సహజం. అంతరాంతరాల్లో ఉన్న కసి, క్రోధం కష్టకాలంలో బయటపడుతుందట. అందుకని తీవ్ర క్రోధం వచ్చినప్పుడు, తీవ్రమైన బాధ వచ్చినప్పుడు వ్యక్తి లోపలున్న ఒరిజినల్ వ్యక్తి బయటపడతాడట, అసలు సిసలైన మనిషి బయటపడతాడనమాట. ఒత్తప్పుడు అందరం బాగానే ఉంటాం అన్నమాట. ఇలా లోకల్లో చాలా చూస్తూ ఉంటాం మనం. పాపం ఒక ఆయన చాలా ఇష్టపడి కూతుర్ని పెంచుకున్నాడు. ఇద్దరు పిల్లలు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆయనకు ఒక కొడుకు కూతురు. కూతురు అంటే చాలా ఇష్టం. ఈ కూతురు ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఎవడో దౌర్భాగ్యుణ్ణి అందులోను వాళ్ళ కులం కార్యవాడి చేసుకుంది. చేసుకున్న కొద్ది రోజులకే ఆ భర్త చంపేశాడు అమ్మాయిని, దుర్మరణం పాలైపోయింది. అయ్యో అన్నగారి కూతురు చచ్చిపోయింది కదా అనని తమ్ముళ్ళు పలకరించడానికి వెళ్ళారు. నిజానికి అన్నగారంటే వాళ్ళకి చాలా భక్తి సోదరులకి. ఆ అమ్మాయిని కూడా వాళ్ళు ఎంతో ప్రేమతో ఎత్తుకుని పెంచారు. చెప్పా పెట్టకుండా ఒక దౌర్భాగ్యుని చేసుకుంది, కష్టాలు అనుభవిస్తుందని కొంచెం మందలించారు తప్ప ఈ పిల్ల మీద వాళ్ళకేం ద్వేషం లేదు. అన్నగారి కూతురు చచ్చిపోయిందని ఇప్పుడు చచ్చిపోయిన శవాన్ని చూడడానికి వెళ్ళగానే అన్నగారు ఆ తమ్ముడి మీద ఒంటికాలు మీద లేచిపోయి, మీ అందరికీ నా కూతురు అంటే కసిరా, అందుకే చిన్నప్పటి నుంచి దాన్ని చంపారా, ఇప్పుడు చచ్చిందిగా ఏడవండి రా అని తిట్టడం మొదలెట్టాడు. నిజానికి పాపం వాళ్ళు అంతకంటే ఏడుస్తున్నారు. అన్నగారికి కూడా వీళ్ళ మీద ద్వేషం అంటే ద్వేషం కాదు, ఈ కూతురు చచ్చిపోయిన బాధ ఎప్పుడైతే మనస్సులో తొలుస్తుందో ఆ తొలుస్తున్నప్పుడు ఏమనిపిస్తుందన్నమాట, లోపల క్రూరత్వం బయటపడుతుంది, నెపం ఇతరుల మీద వేస్తారు. ఇది మానవ లక్షణం. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టమునకు ఇతరులే మూలకారకులు అనిపిస్తుంది వాళ్ళకి. ఈ మానవ నైజం ఉన్న వాళ్ళ చేతిలోనే రావణాసురుడు చచ్చిపోతాడు. అందుకని రాముడు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్టు, భార్య కోసం ఏడుస్తున్నట్టు, సామాన్యుడిలాగే నటిస్తున్నట్టు కనపడతాడు మనకి. ఇప్పుడు ఆయన ఏమన్నాడనమాట, కైకా నువ్వు ఎంత పని చేసావు, నన్ను అడవికి పొమ్మన్నావు, నాతో పాటు సీత కూడా అడవికి వచ్చింది. సీత అడవికి రాగానే విరాధుడు అనే రాక్షసుడి చేతిలో పడింది, రాక్షసుడు ఆమెను ఎత్తుకుపోయాడు లేక ఆమెను చంపాడు, ఆమె మరణించగానే నేను మరణిస్తున్నాను, నేను మరణిస్తే ఇక నీ కొడుక్కి శాశ్వతంగా రాజ్యం దక్కుతుంది, నెత్తిని వేసుకుని ఊరేగండి ఈ రాజ్యాన్ని, నువ్వు నీ కొడుకు, నువ్వు కోరుకున్న కోరిక పూర్తిగా తీరింది కదా అని కాసేపు కైకని తిప్పాడు. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మణుడికేసి తిరిగాడు, లక్ష్మణ నాకు రాజ్యం పోయినప్పుడు బాధ కలగలేదు, నా రాజ్యాధికారం చివరి నిమిషంలో నాకు దూరం అయిపోయింది, అప్పుడు నేను బాధపడలేదు. నాన్నగారు మరణించినందుకు కూడా ఇంత బాధపడాల, ఎందుకంటే ఆయన పెద్ద వయస్సు కలిగిన వాడు కనుక. కానీ ఇవాళ సీత ఈ వైదేహి నా ఎదురుగుండానే పరపురుషుడి చేతిలో నలిగిపోతుంది, ఈమెకు పరపురుష స్పర్శ కలిగినందుకు బాధపడుతున్నాను, ఆమె పొరపాటు కూడా నీచుల చేతిలో చిక్కుకోవడానికి ఇష్టపడదు, ఆవిడకి ఇష్టం లేని పని జరిగింది, అది నాకు కష్టంగా ఉంది. సీతకి ఇష్టమైతే ఆయన బాధపడ్డం, సీత పరపురుష స్పర్శ ఏమాత్రం సహించదు. అటువంటిది ఇప్పుడు ఈ రావణాసురుడు, ఈ విరాధుడు ఆవిడ బంధించాడు. దీన్ని బట్టి రామాయణంలో రెండు విషయాలు మీకు చెప్పాలి. ఒకటి, విరాధుడు తన చంకన పెట్టుకున్నాడు, ఆమెను పట్టుకున్నాడు. రెండు, రావణుడు కూడా అంకే పృష్ఠమారోప్య తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. మనకి సినిమాల్లో ఏమని చూపిస్తాడు, సీతను ముట్టుకుంటే భస్మం అయిపోతాడట రావణాసురుడు, అందుకని మొత్తం నేలంతా కూడా తన శక్తితో పెకలించి పట్టుకుపోయాడని చెప్పారు, అది ఉట్టే అబద్ధం. సీతాదేవి వాళ్ళ అందరినీ భస్మం చేయలేదు, ఆవిడ చేయాలంటే చేయగలదు. అందుకని సత్యం వేరు, భక్తి వేరు. రామాయణం లాంటి పురాణాలు చెబుతున్నప్పుడు భక్తి ఎంత ఉన్నా సత్యమే చెప్పాలి, అసత్యం చెప్పకూడదట పొరపాటు కూడా. సీతాదేవిని వాళ్ళు ముట్టుకున్నారు, ముట్టుకుంటే వాళ్ళు ఏం భస్మం కాల, ఎందుకంటే ఆవిడ మానవ స్త్రీలా నటించింది. ముట్టుకున్న ప్రతి వాడిని నువ్వు పరపురుషుడివి, నేను పతివ్రతని, నువ్వు భస్మం అయిపోయింటే లోకల్ ఒక్కడు మిగలడు, అందరిలో ప్రతి వ్యక్తిలో అంతో ఎంతో పాపం ఉంటుంది కనుక. కాబట్టి పాపాత్ములందరినీ చంపడం, భస్మం చేయటం ఆవిడ యొక్క లక్షణం కాదు. కాబట్టి మొగమోటము లేకుండా సీతని వాళ్ళు ముట్టుకున్నారనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. రాముని ద్వారా రాక్షస వధ జరిపించింది తప్ప తనయంత తాను ఎప్పుడూ ఆమె స్వేచ్ఛ తీసుకోలేదు, ఎవరిని భస్మం చేయలేదు. ఇప్పుడు రాముడు ఆ మాట చెప్పి, చూసావా సీతని వాడు ఎలా నొక్కేస్తున్నాడో అన్నట్ట. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చింది, చాలా కోపగించాడు ఆయన. క్రుద్ధో రుద్ధో నాగయవశ్యసన్, ఓ భయంకరమైన పాము బుసకొట్టినట్టు బుసకొట్టాడు. కోపం వచ్చినప్పుడు ఆయాసం ముక్కుల్లోంచి, నోటి మాటల నుంచి బయటకు వస్తున్నాడు అంటాడు ఒకసారిగా. అలాగే లక్ష్మణుడు కూడా ఒక పెద్ద బుస కొట్టినట్టే మాట్లాడాడు. ఏమి రామచంద్ర ప్రభు, ఏమిటనయ్యా నువ్వు అప్పుడప్పుడు సామాన్యుడిలా మాట్లాడతావు, ఏదో ఎందుకు పనికిరాని వాళ్ళలా మాట్లాడతావు, నువ్వు ఎటువంటి వాడివి, నాథస్త్వం వాసవోపమ, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగిన వాడివి, ఈ సమస్త లోకాలకి అధిపతివి నువ్వు, దిక్కులేని వాళ్ళకి నువ్వు దిక్కు, అందరూ నీ దగ్గరకు వచ్చి రామా రక్షించు, రామా రక్షించు అంటారు. రక్షించు అన్నవాళ్ళని రక్షించే మహానుభావుడివి, అనాథులకి దిక్కు నువ్వు. అటువంటివి ఒక బేలలాగా సామాన్యుడిలాగా ఏడుస్తూ కూర్చుంటూ ఉంటావు. అయినా అసలు నువ్వు దీనికోసం ఆలోచించవలసిన అవసరం లేదు. నేను నీ సేవకుణ్ణి, నేను ఇక్కడున్నాను, నన్ను పంపించు, నిమిషంలో ఈ దుర్మార్గుణ్ణి సంహరిస్తాను, సంహరించి సీతను రక్షిస్తాను. మయా ప్రేష్యేణ కాకొత్స కిమర్థం పరితప్యసే, ఆజ్ఞాపించినంత మాత్రం చేతనే శత్రువుల్ని చంపి నీ పనులు చేసి పెట్టే సేవకుణ్ణి నేనుండగా నన్ను ఆజ్ఞాపించక అయ్యో సీత ఇలా అయిపోయింది నేడుస్తావే. నీకు ఒకవేళ సీత పరపురుషుడి చేతిలోకి వెళ్ళడం వల్ల బాధ కలిగింది, బాధ వల్ల శరీరంలో శక్తి నశించిపోయింది అనుకుందాం కాసేపు, అప్పుడు నీకెందుకు బెంగ నేనున్నాను కదా సేవకుణ్ణి. ఎంత గొప్ప బలవంతుడికైనా శోకం వస్తే బలం తగ్గిపోతుందిట. ఎంత గొప్ప బలవంతుడైన అవ్వడం ఇవ్వండి, దుఃఖం వచ్చినప్పుడు మనిషి నిర్వీర్యుడైపోతాడు, నీరసం వచ్చేస్తుంది. అందుకే కడుదిరిగి పడిపోతుంటారు ఒక్కొక్కప్పుడు. శరీరంలో శక్తి ఉంటుంది కానీ వాడికి ఆ సమయంలో బాధ ఎక్కువైపోయింది, శోకం వచ్చింది. శోకం వచ్చినప్పుడు ఒంట్లో శక్తి ఉండదు. అందుకే శోకము సకల శక్తులను నాశనం చేస్తుంది. జ్ఞానులు శోకం పొందకూడదన్నారు. మీరు చూడండి, ఎంత బలవంతుడైనా సరే ఏడుపు వచ్చినప్పుడు మాత్రం, తీవ్రమైన వేదన వచ్చినప్పుడు నిర్వీర్యుడై కళ్ళుదిరిగి పడిపోతాడు. మళ్ళీ కాస్త తట్టుకున్నాక మళ్ళీ యథాప్రకారంగా శరీరంలోకి శక్తి వస్తుంది. అందువల్ల కష్టం వచ్చినప్పుడు శోకించకూడదు. శోకం మనిషిని ఎందుకు పనికిరాని వాడిని చేస్తుంది. అప్పుడు ఆలోచనలు కూడా పనిచేయవు. క్రోధము శోకము ఈ రెండు మానవుల పాలిటి శత్రువులు. క్రోధం వల్ల శరీరం అంతా వణికిపోతుంది, అప్పుడు కూడా వాడు ఏం చేయలేడు. అలాగే శోకం వల్ల కూడా మనిషిలో ఉన్న ఒంట్లో ఉన్న శక్తులన్నీ తొలగిపోతాయి. ఈ రెండు మానవుల్ని సర్వనాశనం చేయడం కోసం పుట్టినటువంటి వాట. జ్ఞానులు క్రోధం శోకం ఈ రెండింటినీ విడిచిపెడతారు. రోగమునకు ముందు ఉంది, శోకమునకు ముందు ఉండదు. నిజానికి ఒక వ్యక్తి ఏదన్నా చేయగలడు కానీ ఒక్కసారి ఏడవడం మొదలు పెడితే ఇంకా వాడు ఏ పని చేయలేడు. ఏడ్చేవాడికి ముందేమిటి, నిజంగా జ్వరం అయితే జ్వరానికి ముందేస్తాం. ఏడుపు వల్ల శరీరంలో శక్తి పోయినప్పుడు దానికి ఏ విధమైనటువంటి మందు వేయలేమట. అందువల్ల నీవు శోకానికి గురి కావద్దు, నువ్వు ఇలా పరితపించవద్దు. ఈ రాక్షసుడు చేసిన పనికి ఇప్పటికే నా శరీరం కంపిస్తోంది, నా శరీరం తపించిపోతోంది, మనస్సు ఉడికిపోతోంది, ఒక్క బాణంతో ఈ దుర్మార్గుని చంపుతాను. ఇంత పూర్వం భరతుడు చిత్రకూట పర్వతం మీద మనం ఉండగా వచ్చాడు. అప్పుడు భరతుడు మన మీద దాడికి వచ్చాడేమో అని నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి బాణం ఎక్కువ పెడతానన్నాను, అప్పుడు నువ్వు వద్దన్నావు. ఆనాడు భరతుడి మీద పుట్టిన కోపం ప్రస్తుతం నేను దాచి ఉంచాను. ఎందుకంటే భరతుడు మంచివాడు గనక, నిజంగా ఆయన నాకు అన్నయ్య గనక, ఆయనలో ఏ విధమైన దుర్బుద్ధి లేదు గనక. కానీ ఆ కోపం లోపల ఎంతో కొంత ఉండిపోయింది. ఇప్పుడు ఆ కోపం బయటకు తీస్తాను, ఆ కోపాన్ని వీడి మీదకి విడిచిపెడతాను. అమ్మ బాబోయ్, దీన్ని బట్టి ఎప్పుడో వచ్చిన కోపం లోపల అలా ఉందన్నమాట. అవతల వాడు మంచివాడని తెలిసింది కాబట్టి కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ లక్ష్మణుల్లో అంతర్లీనంగా క్రోధం అలా ఉడికిపోతోంది. పూర్వం ఇంద్రుడు వజ్రంతో పర్వతాల రెక్కలు తెగ్గొట్టాడు. ఆనాడు భరతుడి మీద పుట్టిన కోపం అనే వజ్రం లోపల దాచుంచాను. ఆ వజ్రాయుధాన్ని ఇప్పుడు ఈ దుర్మార్గుడి మీద ప్రయోగించి వెండి సంహరిస్తాను, నీకేం పర్వాలేదు. నేను విడిచిపెట్టిన ఈ తీవ్రమైన పదునైన బలమైన బాణం వాడి గుండెలు చీల్చుకుని బయటకు వచ్చేస్తుంది. దెబ్బకు వాడు కింద పడిపోతాడు. వీడి కింద పడి మట్టి గరిచి ఆ తర్వాత మళ్ళీ జీవితంలో ఎవరికి ఏ విధమైన అపకారం చేయలేని వాడు అయిపోతాడు. చచ్చాక ఇంకేం అపకారం చేస్తాడు. ఈ లోకంలో బతుకున్నప్పుడే అవతల వాడికి అపకారం చేయటం. ఒక్కసారి ఓ బాణం దెబ్బ తిన్నాడా, ఇక జీవితంలో వీడు ఎవరికి అపకారం చేయడు వీడు అనగానే అప్పటికే రాముడు కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. చాలా చోట్ల రామాయణంలో రాముడు ఏడ్చినప్పుడల్లా లక్ష్మణుడు పక్కనుండి, అన్నయ్య ఏడవద్దు, నువ్వు మహాత్ముడి అని ధైర్యం చెబుతాడండి. అన్నగారు తమ్ముడికి చెప్పడం కాదు, తమ్ముడే అన్నగారికి చెప్పాడు. రాముడు అలా నటించాడు కావాలని. అందుకని పక్కన అలాంటి సోదరుడు ఉండాలట. సరైన సోదరుడు ఉంటే, తమ్ముడు గొప్పవాడైతే అన్నగారికి ఏ కష్టమో ఉండదట. దానికి ఉదాహరణ చెప్పారు. ఇంద్రుడికి ఉపేంద్రుడు తమ్ముడు అయ్యాడు. వామనావతారంలో విష్ణుమూర్తి వామనుడిగా పుట్టినప్పుడు తమ్ముడేగా మరి ఇంద్రుడికి. కశ్యప ప్రజాపతికి అదితి భార్య. అదితికి మొట్టమొదటి కొడుకు ఇంద్రుడు. మళ్ళీ విష్ణువు వామనుడనే పేరుతో అవతరించాడు. ఇంద్రుడికి తమ్ముడు కనుక ఉపేంద్రుడు అన్నారు. అక్కడ భారతంలో మహాభాగవతంలో రెండు చోట్ల ఏమన్నారు, మంచి తమ్ముడు పుడితే ఉపేంద్రుడి లాంటి వామనుడి వంటి తమ్ముడు ఉంటే అన్నగారు యావజ్జీవితం సుఖంగా బతుకుతాడట. కాబట్టి సరైన తమ్ముడు దొరకడం కూడా అన్నగారు అదృష్టం అన్నారు. అన్నగారు ఎప్పుడు అదృష్టవంతుడు అవుతారంటే గొప్ప తమ్ముడు దొరికితే అన్నారు. ఇప్పుడు ఈ విధంగా రాముడికి ధైర్యం చెప్పి లక్ష్మణుడు, లక్ష్మణుడికి సాధారణంగా బెంగ భయం ఉండవు, శోకం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఎవడవరా నువ్వు, కో భగవాన్ వనమభ్యేత్య చెరిష్యతి యథా సుఖం, ఎవడవరా నువ్వు, ఈ అడవిలో ఎంత హాయిగా తిరుగుతున్నావు, లెక్క జమా లేకుండా చేతిలో శూలం పెట్టుకుని ఆ శూలానికి సింహాలు, పులులు, తోడేళ్ళు, ఏనుగుతల, జింకలు ఇవన్నీ గుచ్చి వీటిని తింటున్న దుర్మార్గుడు ఆ నువ్వు ఎవడవు, చచ్చేలోపునేదని చెప్పన్నాడు ఆయన. ఓరోని నువ్వెవడో గొప్ప ధైర్యవంతుడులో ఉన్నవరు అన్నాడు విరాతుడు. మీరు నా చేతిలో చావబోతున్నారు, నువ్వు నన్నే చంపేటట్టుగా ధిక్కరించి ధైర్యంగా పలుకుతున్నావు, మెచ్చానరా పురుష, అసలు నన్ను ప్రసరిస్తున్న మీరెవరు, ఈ అడవి నాది, ఈ అడవికి రాజు నేను, కాబట్టి నేనే మిమ్మల్ని అడగాలి, నా నగరానికి వచ్చి నా వసతి దగ్గరకు వచ్చి నన్నెవరని ప్రసరిస్తున్న మీ ఇద్దరు ఎవరు లేదని చెప్పండి అనగా, అప్పుడు రాముడు ఇలా అన్నాడు, మేము క్షత్రియులం, అయోధ్యానగర మహారాజ పుత్రులం, నువ్వన్నట్టుగా మేము దుర్మార్గులం కాదు, దుష్పురుషులం కాదు, సచ్చరిత్ర కలిగిన వాళ్ళం, మా ప్రవర్తన శాస్త్ర సమ్మతమైన ప్రవర్తన, మేమెప్పుడు శాస్త్రమునకు వ్యతిరేకమైన పనులు చేయలేదు, మా దగ్గర దుర్లక్షణములు ఒక్కటి కూడా లేవు, వ్యసనములు లేవు. సచ్చరిత్ర అంటే ఏమిటి, వ్యసనములు లేకుండా ఉండుట, వీలుంటే తప్ప లేకపోతే సాధ్యమైనంత వరకు పరుల యొక్క సొమ్ము రక్షించుట, మరీ వీలు లేకుండా వీళ్ళు చూడనప్పుడు చెప్పలేము, వీరు చూస్తున్నంత వరకు ఇతరుల సొమ్ము ఎవరు అపహరించకుండా కాపాడితే వాడిని సచ్చరిత్ర కలిగిన వాడు అంటారు. మనం మన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు పక్కవాడి సొమ్ముని మనం రక్షించలేకపోవచ్చు, కానీ మన కళ్ళ ముందు ఎవడైనా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి జేబులో 100 రూపాయల నోటు పట్టుకుపోతుంటే హే ఆ వ్యక్తి దగ్గర దొంగతనం చేసేవేటి అతనికి ఇచ్చేయి అనాలి, అలా అన్నవాడు సచ్చరిత్రుడు అవుతాడట. పరుల సొమ్మును రక్షించేవాడు కూడా సచ్చరిత్రుడే, ఎప్పుడు చూస్తున్నప్పుడు. మేము పరస్త్రీ లోలత్వం లేని వాళ్ళం, పరధనం అపహరించని వాళ్ళం, పరులను రక్షిస్తాం, ఇవన్నీ ఉన్న సచ్చరిత్ర కలిగిన వాళ్ళం, అడవుల్లో తిరుగుతున్నాం కొన్ని కారణాల చేత, ఈ దండకారణ్యంలో నివసిస్తున్న నువ్వెవడో ఇప్పుడు చెప్పనగా, ఓయ్ నువ్వా రామ రాఘవ, ఇప్పుడు నా స్వరూపం చెబుతున్నాను విను, పుత్ర కిల జయస్యాహం మమ మాత శతహ్రద, నేను జయుడు అనే ఒక రాక్షసుడు పుత్రుడిని, మా నాన్న పేరు జయుడు, ఆయన ఒక రాక్షసుడు, ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు, అందులో శతహ్రద అని ఒక ఆవిడ ఉన్నది, ఆ శతహ్రద మా అమ్మ, జయుడికి శతహ్రదకి పుట్టినటువంటి వాడిని. ఈ భూలోకంలో మా అమ్మ నాన్న పెట్టిన పేరేమిటో తెలియదు, కానీ మానవులు మాత్రం నన్ను విరాధుడు అని పిలుస్తారు. అంటే వీడి ప్రవర్తన వల్ల క్రూరుడు గనక ఎప్పుడు ఎవరి మీద రాధత్వం ప్రేమ చూపించడు గనక విరాధుడు అన్నారట వాడిని. ప్రజలు మాత్రం నన్ను విరాధుడు అన్నారు. నేను ఒకప్పుడు తపస్సు చేశాను, తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించా, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే చావులేని వరం అడిగాను, కుదరదన్నాడు ఆయన. అప్పుడు నేను ఆయుధముల వల్ల చావకుండా వరం పొందాను, కాబట్టి నన్ను ఆయుధాలు చంపవు, మీరు కత్తితో పొడిచినా బాణములు కొట్టినా నెత్తురు వస్తుంది తప్ప గాయములవుతాయి తప్ప నా ప్రాణం పోదు, నా శరీరమును కత్తులతో ఛేదించి చంపలేదు, ఆయుధములకు చావనివాడు నేను, అందుకే ఈ అడవిలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఎంతోమంది నన్ను చంపడానికి ప్రయత్నించి నా చేతిలో తెచ్చారు, వాళ్ళ బాణములు, వాళ్ళ కత్తులు, వాళ్ళ గదలు, వాళ్ళ ఆయుధాలు నన్నేం చేయలేకపోయాయి, నా శరీరం తపశ్శక్తి వల్ల ఎవరి చేతిలోనూ చావు లేని ఒక గొప్ప శక్తి పొందింది, ఇక నాకెందుకో మీ మీద కొంచెం జాలి కలుగుతోంది, కాబట్టి మీకు వరం ఇస్తున్నాను, ఈ అమ్మాయిని వదిలేసి మీ దారిని మీరు పోతే మిమ్మల్ని వదిలేస్తాను, ఈ సుందరి నాకు భార్య అవుతుంది, గొప్ప వరం ఇచ్చాడండి, ఈ సుందరిని మీ భార్యని ఈ సీతను నాకు వదిలేయండి, నేను పట్టుకుపోతాను, మీ ఇద్దరు మీ దారిని మీరు పోండి, వాడు సుస్పష్టంగా చెప్పాడు. ఏమని నవాం జీవితమాదే త్వరమాణవు పలాయేతాం. ఈమెను నాకు వదిలి మీరు పారిపోతే ఇక మీకు ప్రాణాలు దక్కుతాయి, తర్వాత మీ ఇష్టం, మీరు బతకాలనుకుంటే ఈమెను నాకు వదిలేయండి. అబ్బాయి ఎంత బాగుందో, ఎర్రగా బుర్రగా భలే ఉంది ఈ సుందరిమని పట్టుకుపోతారు. వీడు చూస్తే తాడి చెట్లో ఉన్నాడు, ఆవిడ చూస్తే సగం కూడా లేదు శరీరం, అయినా సరే ఈమె నాకు భార్య అవుతుంది అన్నాడు వాడు. పైగా మీరు వెంటనే పారిపోతే మీ ప్రాణములు దక్కుతాయి, పారిపోకపోతే నా మనస్సు మారిపోవచ్చు, కాబట్టి నా మనస్సు మారిపోకముందే మీరు పారిపోండి. మీరు పారిపోకుండా ఇంకో పావు గంట ఉంటే నా మనస్సు మారిందంటే మిమ్మల్ని కూడా తినివేస్తాను, అప్పుడు మిమ్మల్ని రక్షించను. కాబట్టి నిలకడలేని నా మనస్సు మారే లోపు మీరు తక్షణం పారిపోండి అనగానే ఇప్పుడు రాముడు ఇందాక సామాన్యుడిలాగా ఏడ్చినవాడు కళ్ళు ఎర్ర చేశాడు అంటే రాముడిలో మళ్ళీ తన పురుషత్వాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆయన పరమ పాపాత్ముడు, వికృతమైన ఆకారం కలిగిన వాడు, మహాభయంకరంగా పలుకుతున్న ఈ దుర్మార్గుడికి చూసి, ఓరి క్షుద్రుడా, ఇందాక మమ్మల్ని క్షుద్రులు అన్నావు నువ్వు, మేము క్షుద్రులం కాదు, ఇప్పుడు నువ్వు క్షుద్రుడివి, మేము మానవులం, ఏకపత్తి వ్రతం పాటించేవాళ్ళం, పరస్త్రీని పొరపాటు కూడా కోరుకోం, పెళ్ళైన ఆవిడ్ని ఒక సద్వంశంలో ఉన్న స్త్రీని కోరుకోవడమే నీ నీచత్వ నిదర్శనం, పైగా మమ్మల్ని నిందిస్తున్నావు నువ్వు, దొంగాడు పక్కవాడి దొంగాడు అన్నట్టుగా ఉంది నీ మాట. నిజానికి దొంగడు ఓ దొంగ పక్కవాడి దొంగ అన్నట్ట, వాడు జేబులు చేయట్టి పూర్వం పరుసుల నుండి మధ్యన పరుసులు మానేశారు కానీ చక్క అదేంటో బ్యాక్ పాకెట్లో పెట్టుకునేవారు వాళ్ళు, పైగా అందరికీ కనబడడం కోసం. సినిమాల్లో అయితే చక్క వెనకాతలు జేబులో తీసేస్తాను వాడు దొంగలు, అలా తీసేసి పైగా దొంగ 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 అన్నట్ట అలా అరుస్తున్నావు నువ్వు. నువ్వు దుర్మార్గుడు అయ్యుండి మమ్మల్ని దుర్మార్గులు అంటున్నావు. ఆమెను విడిచిపెట్టి శరణు కోరితే నీ ప్రాణం దక్కుతుంది, లేదా నీ ప్రాణం పోతుంది. క్షణవాగ్యామంటే యుద్ధంలో నా చేతిలో చస్తావు, నా బాణములకు తిరుగులేదు అని రామచంద్రుడు ధనుస్సు ఎక్కుపెట్టి చెవిదాకా లాగి బాణం విడిచిపెట్టాడు. ఆ బాణాలకి వెనకాల ఈకలుంటాయి, మంచి పిడి ఉంటుంది. బాణం చూసారా, ఇక్కడ పిడి అంటారు. ఈ పిడి దీనికి ఎక్కుపెట్టి బాణం వేస్తాం. ఈ పిడి బంగారపు పిడి, బంగారాన్నే పిడి కింద తయారు చేసుకుని రాముడు కొన్ని బాణాలు తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర అమ్ముల పొదిలో ఎప్పుడు 4 బాణాలే ఉంటాయట, కేవలం 4. కానీ ఓ బాణం దిగానే మళ్ళీ ఇంకో బాణం రెడీగా ఉంటుంది, ఎప్పుడు 4 బాణాలు ఉంటాయి. అటువంటి దానిని అక్షయ తూణీరములు అంటారు. యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు పూర్వం కొంతమంది తపశ్శక్తితో ఇలాంటి అక్షయ తూణీరములు సంపాదించేవారు. కాబట్టి వాళ్ళు ఎంత మందితో యుద్ధం చేసినా, ఎన్ని బాణములు వేసినా మళ్ళీ బాణములు రెడీగా ఉండేవి. అర్జునుడి దగ్గర, రాముడి దగ్గర, వీళ్ళ దగ్గర ఉండేవి. కర్ణుడికి అక్షయ తూణీరాలు లేవు, అందుకే కర్ణుడు రథాల్లో కూడా బాణాలు తెచ్చుకున్నాడు. వాడేమో కట్ల కట్ల బాణాలు తెచ్చుకుని ఈ బాణాలు తీసివేసేవాడు. అర్జునుడికి బాణం దిగానే బాణం రెడీగా ఉండేది. యుద్ధంలో ఇలాంటి తూణీరాలు ఉంటే చాలా లాభం. నేను కూడా తపస్సు చేసి అక్షయ తూణీరల్లగా అక్షయ రివాల్వర్సు, స్టెన్ గన్సు ఇవి సంపాదించి మనం ఎలక్ట్రిక్ ఇద్దామని అనుకుంటున్నాను. అంటే వాడి ఎల్ల ఎన్ని తుపాకీ గుళ్ళు పెంచినా మళ్ళీ కొత్త గుళ్ళు వస్తాయి అందులో. ఈ గొడవ దెబ్బకి చైనా బోర్డర్లో ఉన్న వాళ్ళంతా డామ్ అంటారు. ఆ పొట్టి పెరుగులందరినీ, ఆ పిచ్చి వాళ్ళందరినీ చంపారేసి, ఇటు పాకిస్తాన్ వాళ్ళ మీద ఓ బాంబు ఇవేసి, ఇటు పాకిస్తాన్ని, ఇటు చైనాని నాశనం చేసి అఖండ భారతదేశం కలపాలి. నాకు నమ్మకం ఏంటంటే మీరందరూ రామాయణం వింటే మన మిలిటరీ వాళ్ళకి ఇలాంటి మంచి ఆయుధాలు వస్తాయి, మనం ప్రపంచాన్ని బడి జయించగలుగుతాం సందేహం లేకుండా. ఈ రామాయణం అంతా నేను ధారపోసేది కేవలం మన వాళ్ళకే. మన మిలిటరీ స్టాండర్డ్గా ఉండాలి. అటు పాకిస్తాన్, ఇటు చైనా, రెండు వైపులా రెండు ఉన్నాయి. మధ్యలో మనం అడకత్తెరలో పోకచెక్కలో ఉన్నాం, కానీ ఇప్పుడు మనమే కత్తిరై వాళ్ళని పోకచెక్కలా నరిగిపారేసే శక్తి మనకి రాముడు ప్రసాదించాలి. ఇప్పటికే మన అదృష్టం చూసారా, మనం రామాయణం మొదలుపెట్టగానే మనకి తీర్పు వచ్చేసింది చక్కను. మనం హాయిగా గుడి కట్టుకోగలుగుతున్నామా? మనం ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా భగవంతుడు శుభమిస్తున్నాడు. అయోధ్యలో రామాలయ నిర్మాణం అవుతుంది, త్వరలో కృష్ణ మందిర నిర్మాణం అవుతుంది, అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి. ప్రపంచంలో భారతదేశం మళ్ళీ గర్వంగా తలెత్తుకుంటుంది. అందువల్ల రామచంద్రుడి బాణాలు అక్షయ తూణీరాలు, అందులో ఒక బాణం విడిచిపెట్టాడు. దాంతోపాటు లక్ష్మణుడు విడిచిపెట్టాడు. వరుసగా 7 బాణాలు రాముడు విడిచిపెట్టాడట. ఈ బాణములు వాడి శరీరంలోంచి దూసుకుని బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి. సాధారణంగా బాణం గుచ్చుకుని ఉండిపోతుంది, కానీ రాముడు వేసిన బాణం వాడి శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేసింది ఏకంగా. అలా వచ్చేస్తే గాయములు, రంధ్రములు ఏర్పడ్డాయి, నెత్తురు గారింది, వాడు అరిచాడు తప్ప వాడు చావల. ఎందుకని, ఈ రాక్షసుడు ఆయుధముల వల్ల మరణము లేకుండా వరం పొందాడు. అందుకే ఇన్ని బాణములు దిగినా వాడికి ఏం వాడలా, లక్ష్మణుడు బాణాలు వేశాడు, రాముడు బాణాలు వేస్తున్నాడు, బాణములు గుచ్చుకుంటున్నాయి. దాంతో వాడు ఒక్కసారి హుమ్మని అరిచి సీతని పక్కనే ఒక ప్రదేశంలో అట్టే పెట్టి, ఎంతచేత చేతిలో సీత ఉంటే వాడికి యుద్ధం చేయడం కష్టం, అందుకని పక్కన పెట్టి శరీరాన్ని అలా విపరీతంగా పెంచి వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. వాడు వేసిన బాణములు వాడి శరీరంలో గుచ్చుకోగానే వాడి శరీరాన్ని ఎలా అనివట్ట అనగానే ఆ బాణములు మళ్ళీ నేలకు రాలిపోయాయి. వాడు ఒళ్ళు విరుచుకోగానే శరీరం కంచగానే గుచ్చుకున్న నాటుకున్న బాణములు కింద పడిపోతున్నాయి. ఈ విధంగా ఎన్ని బాణములు వేసినా తగులుతున్నాయి, రాలిపోతున్నాయి. ఈ బాణములు వాడిని ఏం చేయలేకపోతున్నాయి. అంతకంతకి రామలక్ష్మణులు ఇద్దరు బాణములు వర్షం కురిసినట్టుగా వారి మీద కురిపించారు. వర్షంలో చినుకులు ఎన్నుంటాయి లెక్క పెట్టగలమా? అలాగే రామలక్ష్మణుల బాణములు కూడా ఒక వర్షంలాగా వెళ్ళి వాడికి తగులుతున్నాయట. జృంభమాణస్య తే బాణాః కాయాన్నిష్పేతురసుగాక స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షసకః. వాడికి బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల ఈ బాణాలు తగలడం, ఒంటికి నాటుకోవడం, వాడు ఉమ్మనగానే ఆ బాణాలు రాలిపోవడం, ఈ విధంగా గుట్టలు గుట్టలుగా బాణములు రాలుతున్నాయి తప్ప వాడు మాత్రం చావడంలా. బ్రహ్మ ఇచ్చిన వరంతో ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. వాడు చేతిలో ఉన్న శూలం వజ్రం లాంటి ఆ శూలం పైకెత్తాడు. వాడు ఇక్కడ చెప్పలేదు కానీ సరదాగా తులసీదాస్ గారు ఏమన్నాడు తెలుసా, ఈ శూలానికి చివరి ఏమున్నాయి, రెండు మూడు సింహాలు, నాలుగు పులులు, ఓ రెండు తోడేళ్ళు, ఓ పది జింకాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ రాముడితో యుద్ధం చేసేటప్పుడు వాడు శూలంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని నోట్లో వేసుకుని మన వాళ్ళు ప్రసాదం నవిలినట్టుగా పల్లీలు నవిలినట్లుగా కరకరకర నవిలేసి అప్పుడు శూలం ఎత్తి రాముడి మీద విసిరేటవాడు. రామాయణంలో అవన్నీ రాయడం అనుకోండి, వాడు ఆ శూలం విసిరాడన్నారు. విసిరేటప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది, ముఖ్యంగా పిల్లలకి బాగా అనుమానం వస్తుంది అనమాట. ఈ శూలమునకు ఇందాక మీరు సింహాలు గుచ్చాడు, పులులు గుచ్చాడు, అవి గుచ్చాడు, ఇవి గుచ్చాడు అన్నారే, మరి అవన్నీ ఏమయ్యాయండి, అవన్నీ రాముడి మీదకి వచ్చాయా అని నా చిన్నప్పుడు నాకే అనుమానం వచ్చి మా నాన్నగారు పురాణం చెబుతుంటే అడిగా. అరే నాయన, అవన్నీ వాల్మీకి ఎక్కడ రాస్తాడా, మనం తెలుసుకోవాలి. విసిరే ముందు వాడు తినేశాడు శుభ్రంగా. ఎప్పుడన్నా యుద్ధరంగానికి వెళ్ళేవాడు వాటర్ బాటిల్స్ కూడా ఉన్నప్పుడు బాటిల్ విసిరాడంటే అర్థం నీళ్లు తాగేశాక ఖాళీ బాటిల్ విసిరాడని అర్థం. అలాగే వీడు కూడా ఇవన్నీ నోట్లో వేసుకుని యుద్ధరంగంలోనే అని నవిలి శుభ్రంగా తిని వాడికి ఓ లెక్క ఏంటండి, సింహాలు పులులో లెక్క, ఎన్ని తిన్నా వాడి కడుపు జఠరాగ్ని గొప్పది. మన వాళ్ళంటే గట్టిగా రెండు ఇడ్లీ తింటే పట్టలేదు. ఈ మధ్య నాతో శిష్యుడు వచ్చాడు, మొన్న మధ్య నాతో వచ్చి రాగానే రెండు ఇడ్లీ కొంచెం చట్నీ తిని ఇంటికి వచ్చాక అరగట్లేదండి ఈ పూట రాత్రి ఏమీ తిన్నన్నాడు. రెండు ఇడ్లీ తినలేకపోయాడు బాబు. ఇంక వీడు పులులేని తింటాడు, సింహాలని తింటాడు వీడు మొహం. కానీ ఆ రోజుల్లో రాక్షసుల జఠరాగిరి గొప్పది. శుభ్రంగా మొత్తం తిని ఈ ఖాళీ శూలం ఎత్తి బలంగా విసిరాడు రాముడి మీదకి. అది భయంకరమైన శూలం, దాదాపు 4 మైళ్ళు పొడుగున్నటువంటి శూలం. అది బలమైన ఆ ఇనప శూలం, నెత్తురుతో కూడిన శూలం రాముడి మీదకి వాడు విసిరాడు. వెంటనే రామలక్ష్మణులు 10 మంచి పదునైన కత్తుల్లాంటి బాణములు విసిరారు. ఆ మొత్తం బాణాలకి శూలం ముక్కలైపోతూ ఉండగా రామలక్ష్మణులు అంతలోనే వచ్చి కత్తులతో కూడా ముక్కలైపోయిన శూలాన్ని ఇంకా ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా బాణములతో కత్తులతో ఆ రాక్షసుడి భయంకరమైన శూలం చిన్న చిన్న ముక్కల కింద చిదిపవతలు పారేశారు. పువ్వుల రేకులు కూడా అంత సులభముగా మనం చెదపలేము. వాళ్ళు ఈ విధంగా బాణాలతో ముక్కలు ముక్కలు చేసి పారేశారట. ఒకప్పుడు ఆ శూలం బ్రహ్మవరంతో పొందాడు వాడు. ఆ బ్రహ్మవరంతో పొందిన శూలం వాడి చేతిలో ఉన్నంత వరకు వాడికి తిరుగు ఉండదు. ఆ శూలం కాస్త ఇప్పుడు నేల కూలిపోయింది, ముక్కలైపోయింది. వెంటనే వాడేం చేశాడు, శూలం పోగానే అమాంతంగా వచ్చి రెండు చేతులతో వాడిని ఇలా పట్టుకున్నాడు. రెండు చేతులతో ఇద్దరు యొక్క నడుము పట్టుకుని పైకి ఎత్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు భుజం మీద పెట్టుకున్నాడు. ఈ భుజములు ఒక్కొక్క భుజం పెద్ద పెద్ద వేదికలో ఉందిట. ఇప్పుడు నేను కూర్చోవడానికి మీరు వేసిన వేదిక కంటే వాడి భుజం పెద్దది. అక్కడ మీరందరూ 100 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు. వాడి భుజం మీద మీటింగ్ పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లా, ఎందుకంటే వాడు ఆకాశంలో మీటింగ్ కనుక. వాడు ఆ విధంగా రాముడు ఒక భుజం మీద, లక్ష్మణుడు ఒక భుజం మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని మహావేగంగా పారిపోవడం మొదలుపెట్టాడు. లక్ష్మణుడు రాముడికే చూశాడు, అన్నయ్య వీడేమిటి భుజం మీద పెట్టుకు పారిపోతున్నాడని. సీతను వదిలేసి ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకుపోతున్నట్టు వాడు. అప్పుడు రాముడు, మనం ఈ రూట్లోనే వెడదాం అనుకుంటున్నాం లక్ష్మణ, మనం కాసేపు ఉన్నాక ప్రయాణం ఇలాగే చెయ్యాలి. ప్రయాణం చేయడానికి వీలు లేకుండా ఈ మార్గం పెద్ద పెద్ద రాళ్లతో చెట్లతో ఇరుకిరుగ్గా ఉంది, భయంకరంగా ఉంది. ఇప్పుడు మనల్ని వీడు ఇటు తీసుకుపోతున్నాడు, దీనివల్ల రోడ్డు బాగు చేస్తున్నట్టుగా ఉంది. వీడి కాళ్ళ దెబ్బల వల్ల రాళ్ళు నేలపాలైపోతున్నాయి కదా, రాళ్ళు పిండైపోతున్నాయి, చెట్లు విరిగిపోతున్నాయి. కాబట్టి కొంత దూరం వెళ్ళవలసిన దూరం, ఇబ్బందిగా ఉన్న దూరం అంతా వీడు బాగు చేస్తున్నాడు అనమాట. రోడ్డు వేసేటప్పుడు ఏం చేయాలంటే ముందు తవ్వుతారు. తవ్వడానికి ఈ మధ్యన మంచి మంచి మిషన్లు వచ్చాయి కదా, డబాడబడబ కొట్టిపారేస్తూ ఉంటాయి, బిల్డింగులు కూడా కొట్టిపారేస్తూ ఉంటాయి. అవేవో జేకేసీయో జేసీయో ఏదో అంటే నాకే ఈ దిక్కుమాలికి రాదు, కానీ అలాంటి వాటికంటే భయంకరంగా ఉన్నాయి వీడి పాదాలు. దాంతో వాడు నడుస్తూ ఉంటే చెట్లు రాళ్ళు గుండపిండయ్యి వీళ్ళు వెళ్ళే మార్గం నిష్కంటకం అయ్యిందనమాట. నడవడానికి బాగుంది, వెళ్ళి కాసేపు మనకి రూట్ సరి చేశాక అప్పుడు వాడి సంగతి చూద్దాం అన్నాడే. యథాచేచ్ఛతి సౌమిత్రే తథా వహతు రాక్షసక అయమే వహిన పంథ ఏనయాతి నిశాచరః. మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నామో అటే వీడు తీసుకెడుతున్నాడు. వెళ్ళే మార్గం సుఖంగా తయారు చేస్తున్నాడు అనుకుందాం, పైగా నడవక్కర్లేకుండా మోసుకుపోతున్నాడు. స్పెషల్ వెహికల్ ఇది, ఇదో హెలికాప్టర్ మనకి, మనల్ని బుధం మీద పెట్టి పట్టుకుపోతున్నాడు. ఈ కంగారులో సీత వెనకుందనే విషయం రాముడు మర్చిపోయాడు, ఆవిడ వదిలి మరీ పట్టుకుపోతున్నాడుగా వీడు. అందుకని తీసుకుపోయి చూద్దాం ఎక్కడికి ఎంత దూరం తీసుకెడితే అంత దూరం తీసుకోవాలని, వెళ్ళిన తర్వాత వీడి సంగతి చూద్దాం అనగానే లక్ష్మణుడు మాట్లాడలేదట. వాళ్ళని బుధం మీద కూర్చోబెట్టుకుని వాడు దబ 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 నేల దద్దరిల్లు చేసుకుంటూ నడుస్తూ వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఆ అరణ్యం నానా విధమైన భయంకరమైన చెట్లతో ఉంది, చెట్టుకి మధ్యలో దూరడం కూడా కష్టంగా ఉందట. అటువంటి మార్గములో పెద్ద పెద్ద బండరాళ్ళు కత్తుల్లో ఉన్నటువంటి రాళ్లతో ఉన్న మార్గంలో, నడవడం కష్టంగా ఉన్న మార్గంలో వాడు వాళ్ళని సులభంగా తీసుకుపోయాడు. ఇంకా నక్కలు పులులు సింహాలు ఇంకా భయంకరమైన అనేక మృగములకు ఆలవాలం ఆ అడవి, అటువంటి మార్గంలో వాడు వెళ్ళిపోతున్నాడు. పాపం సీతాదేవి చూసింది ఇది, రెండు చేతులు పైకెత్తి అరుస్తూ అయ్యో అయ్యో రామ లక్ష్మణ మిమ్మల్ని ఇద్దరిని మహావీరుల్ని ఈ దుర్మార్గుడు భుజం మీద పెట్టి పట్టుకుపోతున్నాడా అని కాసేపు ఏడ్చింది. ఏష దాశరథి రామః సత్యవాన్ శేలవాన్ శుచిహి రక్షసా రౌద్రరూపేణ హ్రియతే సహ లక్ష్మణక. ఈ మహాత్ముడు దశరథ పుత్రుడు ధర్మాత్ముడు కూడా ఉన్నవాడు లక్ష్మణుడు మా మరిది. ఈ పుణ్యాత్ములు శీలవంతులు, ఎప్పుడూ శుచిగా ఉంటారు, సత్యం తప్ప అసత్యం పలకరు, అన్ని సుగుణములే వీళ్ళలో. ఇంతటి మహానుభావులు వాళ్ళ దిక్కు లేకుండా రాక్షసుని చేతిలో పడిపోయారు. రాక్షసుడు వాళ్ళని మోసుకుపోతున్నాడు. అయ్యయ్యో ఈ భయంకర రాక్షసుడు వాళ్ళని అపహరిస్తున్నాడే, ఈ సమయంలో నాకు ఇంకెవరు దిక్కు అన్నది ఏమీ ఎరగనట్టుగా బేలవలే ఓ సామాన్య స్త్రీలాగా ఏడ్చింది. ఎంత గొప్ప స్త్రీ అయినా సాక్షాత్తు అమ్మవారైనా భూలోకంలో మానవ స్త్రీ కదా ఆవిడ ఇప్పుడు మరి. అందువల్ల భార్య భర్త తన కళ్ళ ముందు కష్టం పాలవుతూ ఉంటే ఏడవడం సహజమట. పూర్వం పతివ్రతలను ఉండేవారు, భర్తకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఎంత బాధపడిపోయేవారు. ఇప్పుడు సీత కూడా అలాగే, అయ్యో మా ఆయన దశరథ పుత్రుడు దాశరథి సత్యవంతుడు శీలవంతుడు రాక్షసుడి చేతిలో పడ్డాడే, రాక్షసుడు అపహరించుకుపోతున్నాడని ఏడవడం మొదలుపెట్టింది. కూడా లక్ష్మణుడు ఉన్నాడు, ఆయన రాక్షసుడి చేతిలో పడ్డాడు అని ఏడ్చింది. మళ్ళీ అంతలోనే, ఒరే రాక్షస నన్ను ఇక్కడ వదిలేస్తే తోడేళ్ళు పెద్ద పులులు తినేస్తాయి, చిరుత పులులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నాయి అవి తింటాయి, నీకు పుణ్యం ఉంటుంది, ఆ రామలక్ష్మణుల్ని విడిచిపెట్టి నన్ను పట్టుకుపో, నీకు నమస్కారం చేస్తాను. నమస్తే రాక్షసోత్తమ అంది, నీకు నమస్కారం రా బాబు, వాళ్ళని వదిలి నన్ను పట్టుకుపో. ఇందాక ముందు అపహరించింది నన్నే కదా, నన్ను పట్టుకుపో, వాళ్ళని వదులు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఉండలేను. అసలు ఎంత అద్భుతమైన స్త్రీ లక్షణం ఇది, భూలోకంలో స్త్రీమూర్తులకు సాటి ఈ ప్రపంచంలో లేరని మళ్ళీ ఇంకోసారి సీత నిరూపించింది. పాప వాళ్ళు ఎన్ని కష్టాలు అనిపిస్తున్నా మా ఆయన బాగుండాలి లేకపోతే మా పిల్లలు బాగుండాలి అనుకుంటారు తప్ప మేము బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళు నేను చాలా తక్కువ మంది చూశానండి. అందుకే స్త్రీలు మాతృస్వరూపిణులు, కోమలమైన హృదయం కలిగిన వాళ్ళు. వాళ్లే గనక గట్టిగా ఒక్కనాడు భర్తల్ని తెగించి ఎదిరించి చితక్కొట్టుంటే ఈ భూమి మీద ఇంతమంది నిలబడేవారు అనిపిస్తున్నారు వాళ్ళ పాపం. ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారో, కొంతమంది తాగుపోతాడు వచ్చి కొట్టేస్తూ ఉంటారు భార్యని. నిజంగా భార్య తలుచుకుంటే అంత కాలుతో తందంతే వాడు పడిపోతాడు. అయినా ఆ బాధలు పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను కొన్ని చోట్ల ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు చూశాను అన్నమాట, ఓ దౌర్భాగ్యుడు తాగేసి చేతిలో కొబ్బరికర్ర పుచ్చుకుని భార్యను కొట్టేస్తున్నాడు. వాడు చూస్తే ఇలా ఉన్నాడు, ఆవిడ చూస్తే కొంచెం గట్టిగానే ఉంది. తిరగబడి ఈ మొగుడిని పీకి ఒక నొక్కు నొక్కితే వాడు బతుకుతాడా? కానీ కొట్టకుంటోంది కానీ శిక్షించటం లేదు. ఇలా ఈ భూమండలంలో ఇంకా పాపం వాళ్ళు అలాగ సహనంతో పడుంటున్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నారండి ఈ దౌర్భాగ్యుల వల్ల, కొంతమంది వల్ల. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టి భార్యలను బాగా చూసుకుంటున్నారు, కానీ ఇవే ఉన్నటువంటి వాళ్ళు చాలా చోట్ల ఏడిపించేస్తున్నారు ఆడపిల్లని. అటువంటి వాళ్ళందరూ కొంచెం సరైన మార్గంలో పడితే బాగుండి. ఈ రామాయణం వంటి పురాణములు మనుషుల్లో పవిత్రతను పెంచి, స్త్రీ పురుషుల మధ్య అవగాహన పెంచి, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెంచి, లోకంలో మళ్ళీ ఆదర్శ దాంపత్యం నెలకొల్పాలి అని మంగళాశాసనం చేస్తున్నాను. అందుకని నా భర్తను విడిచిపెట్టు, లక్ష్మణుడిని విడిచిపెట్టు నన్ను పట్టుకుపోంది. ఈ ఆక్రందన రామలక్ష్మణులు విన్నారు. వెంటనే లక్ష్మణుడు, అన్నయ్య చూసావా, సీతామాత గొల్లుమని ఏడుస్తున్నది, మనమేమో వాడు ఎలా మోసుకుపోతే అలాగే పోదాం అనుకుంటే ఎలాగా, ఇప్పుడు ఆమెను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని వెంటనే ఖడ్గం దూశాడు. వరలో ఉన్న బలమైన కత్తి బయటికి తీశాడు. భుజం మీద కూర్చున్నాడు కదా లక్ష్మణుడేమో కుడి భుజం మీద, రాముడు ఎడం భుజం మీద ఉన్నారు. అందుకని లక్ష్మణుడు కుడి భుజం మీద ఉన్నవాడు, భుజం మీద ఉన్నాడు కాబట్టి ఈ భుజము కింది భాగంలో ఉన్న చెయ్యి నరికేశాడు. భుజం మొత్తం నరకడానికి లేదు, నరికితే ఏమవుతుందన్నమాట, రాముడికి ఇబ్బంది. అందుకని చేతిని, ఈ ముంజేతి కింద ప్రాంతం అంతా నరికి పారేశాడు. ఒక్కసారి ఈ భుజమునకు కింద ఉన్న చెయ్యి తిరిగి కింద పడిపోయింది. రాముడు అదే సమయంలో కుడి చెయ్యి నరికేశాడు. ఇటున్న ఆయనేమో ఈ చెయ్యి, ఇటున్న ఆయన ఈ చెయ్యి సుప్రంగా నరిగి వారేశారు. ఈ భుజములకు మొదలు వరకు తప్ప కింద ప్రాంతం అంతా తెగిపోయింది. చేతులు తెగిపోతే మాత్రం ఇక వాడు తట్టుకోలేకపోయాడు. అప్పటి వరకు శరీరం మీద ఎన్ని బాణములు దిగినా లెక్క లేకుండా తిరిగిన ఈ దుర్మార్గుడు చేతులు మించుమించుగా మొదలకి పైభాగం దాకా వచ్చేసి తెగిపోవడంతో పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు, కుప్ప కూలిపోయాడు. వాడు కూలిపోతుంటే వీళ్ళు కిందకు దూకారు. దూకి వీడి చేతులు నరికాం, దెబ్బతో వీడు కింద పడ్డాడు, గాయపడ్డాడు, ఆయుధములకు వీడు చావడు కాబట్టి కత్తులతో పడవడం వల్ల లాభం లేదు కాబట్టి వీడికి మోకాళ్లతో చేతులతో కుమ్మేద్దామని మీద పడ్డారట. రాముడు తన మోకాళ్లతోటి పొట్ట మీద, పేక మీద, తల మీద కుమ్మాడు, కాళ్ళతో తన్నాడు. లక్ష్మణుడు ఒక పక్క నుంచి, రాముడు ఒక పక్క నుంచి ఈ విధంగా తెక్కుంబి పారి వేశారు, చేతులతో పొడిచారు, కత్తి పిడితో కొట్టారు చివరి భాగంతో. ఈ విధంగా ఎంత గాయపరిచినా, ఎంత పొడిచినా, ఎంత కుమ్మినా, మోకాళ్లతో కుమ్మినా, మోచేతులతో పొడిచినా, ముష్టిఘాతాలు ఇచ్చినా వాడు అరుస్తున్నాడు కానీ చావడంలా, భయంకరంగా అరుస్తున్నాడు. వాడు బాధ తట్టుకోలేడు కానీ చావురాదు. వరం వాడికి ఇప్పుడు ఇబ్బంది తెచ్చిపెడుతోంది, ఎందుకంటే చస్తే ఒక దెబ్బకు పోతుంది యాతన, కానీ ఇప్పుడు వాడికి బాధ పెరుగుతోంది, చావురాదు. ఈ విధంగా చావు దెబ్బలు తిని 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 కూడా అరుస్తున్నాడు తప్ప చావడం లేదు గనక రామచంద్రుడు లక్ష్మణుడితో అన్నాడు, చూసావా లక్ష్మణ, మనం ఎంత ప్రయత్నించినా, ఎంత పొడిచినా, ఎన్ని గుద్దులు గుద్దినా, కాలితో కుమ్మి తొక్కి చంపడానికి ప్రయత్నించినా వీడు చావడం లేదు. తపసా పురుష వ్యాఘ్ర రాక్షసోయం న శక్యతే శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే. లక్ష్మణ, ఈ విరాధుణ్ణి మనం ఎంత గింజుకున్నా చంపలేం. వీడు తపస్సు చేశాడు, వరాలు పొందాడు. వాడే ముందే చెప్పాడుగా ప్రారంభంలో, నేను బ్రహ్మవరాలు పొందాను కనుక ఆయుధముల వల్ల చావను అన్నాడు. కాబట్టి వీడిని చంపడం మన వల్ల కాదు, దీనికి ఒకటే మార్గం. ఇక నువ్వు గొయ్యితవు, బాగా లోతైన గొయ్యితవు. మనం ఎక్కడికెళ్ళినా మనతో పాటు గుణపాలు, ఈ పలుగులు పట్టుకెడుతున్నాగా, అందులో పలుగుతో ఓ పెద్ద గొయ్యితవు. అది కూడా మామూలు గొయ్యి కాదు, ఏనుగుని పాతి పెట్టడానికి ఎంత గొయ్యో అంత గొయ్యితవు. నీ భుజబలం గొప్పది, నువ్వు తలుచుకుంటే క్షణాల్లో తవ్వగలవు. వీడిని గోతిలో వేసి పూడ్చిపెట్టి ఒక తొక్కు తొక్కితే పైన మట్టి మీద, అప్పుడు తస్తాడు వీడు. పాతి పెడితే తప్ప వీడు ఇంకో రకంగా చావడు కాబట్టి వీడిని తవ్వి పాతి పెట్టేద్దాం అన్నాడు ఆయన. మీకు ముందే చెప్పాను, వాళ్ళు అడవికి వచ్చేటప్పుడే వచ్చిన గంపలు, తర్వాత ఈ పలుగులు తవ్వేటటువంటివి, తవ్వుగోలలు ఇవన్నీ తెచ్చుకున్నారు. అవన్నీ కూడా ఉన్నాయి. నడుము చుట్టూ వెళ్ళేటప్పుడు వేళ్లాడు కట్టుకుంటూ పెడతారనమాట. వాటితో తవ్వి పారేద్దాం గొయ్యి, ఆ గోతిలో వీడిని వేసి పూడ్చి పెడదాం అన్నాడు ఆయన. అప్పటికి ఈ విరాతునికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. రాముడు కాళ్లతో తన్నగానే రాముని పాదస్పరిశ వల్ల, మహాప్రభావం వల్ల వాడికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. రాముడి పాదముల యొక్క స్పరిశకి రాళ్లే స్త్రీలైపోతూ ఉంటే పూర్వజన్మ గుర్తుకు రావడం ఆశ్చర్యమే ఉంది అన్నారు. ఇప్పుడు వాడికి ప్రాణాపాయ స్థితిలో పూర్వజన్మ గుర్తుకొచ్చి వెంటనే ఉన్నాడు, మహాత్మా ఇప్పటికి నేనెవరో నాకు తెలిసింది, నువ్వెవరో కూడా తెలిసింది. హతోస్మి పురుష వ్యాఘ్ర శక్రతుల్య బలేన వై మయాతు పూర్వం త్వం మోహాత్ నజ్ఞాతః పురుషర్షభవ. కౌసల్యా సుప్రజా రామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశ. మహాత్మా ఇక నాకు చావు తప్పదు, నీ చేతిలో నేను చస్తున్నాను. నువ్వు ఇందాక కుమ్మేవు కాళ్ళతో, దానివల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నేనెవరనో ఏమిటో ఏమి చేసి ఇలా రాక్షసుడిగా మారానో నాకు తెలిసింది. మహాబలశాలివైన నీ దెబ్బలకి ఇక నేను చావబోతున్నాను. నేను ఇంతవరకు అజ్ఞానంలో పడ్డాను, మోహంలో పడ్డాను. మోహం అంటే ఏమిటి? తానేమిటో తెలియకపోవడం, జ్ఞానం లభించకపోవడం. రాక్షసుడిగా ఉన్నంత వరకు నాకు పూర్వజన్మ స్మృతి లేదు. అందువల్ల ఇక్కడికి వచ్చిన నీ మహాశక్తి నేను గుర్తించలేకపోయాను. ఇప్పుడు నువ్వు పాదములతో బాగా తన్నగానే నాకు స్మృతి కలిగింది, అసలు నేను ఎవరినో ఏమిటో తెలిసింది. ఇప్పుడు చెబుతున్నాను, నువ్వే రాముడివని, కౌసల్యాపుత్రుడివని, ఈ పక్కనున్నవాడు లక్ష్మణుడని, ఆమె సీతామహాసాధ్యి అని అని నాకు జ్ఞానోదయం అయ్యింది. ఇంత పూర్వం వాళ్ళు ఏం చెప్పినా వాడికి అర్థం కాల. ఇప్పుడు వాడికి శాప విముక్తి అవుతుంది కదా, అందువల్ల అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. సుస్పష్టంగా చెప్పాడు, కౌసల్య కన్నా మంచి సంతానం నువ్వు రాముడివి, విదితోమయ ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఈమె వైదేహి, ఇతడు లక్ష్మణుడు, మీరంతా మహాకీర్తివంతులు. నేను పూర్వం తుంబురుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుణ్ణి. నా పేరు తుంబురుడు, గంధర్వ జాతికి చెందినవాడిని, కుబేరుడి శాపానికి గురయ్యాను. కుబేరుడి శాపం వల్ల నేను ఈ భయంకర రాక్షస రూపం పొందాను. దురదృష్టవశాత్తు నేను కొన్ని పిచ్చి పనులు చేశాను. నేను ఒకసారి రంభ అని పేరు కలిగిన ఒక అప్సరసని చూశాను. నీకు తెలిసే ఉంటుంది, దేవలోకంలో రంభ అని పేరు కలిగిన ఒక అప్సరస ఉన్నది, పరమసుందరీమణి. ఈమె కుబేరుడికి కోడలు కూడా అవుతుంది, నలకోబురుడు ఎక్కువగా ఆవిడతో తిరుగుతూ ఉంటాడు కనుక. నాకు ఒకసారి రంభ మీద ఆసక్తి కలిగింది. అప్పుడు కుబేరుడు తన దగ్గరికి నన్ను రమ్మన్నాడు. నేను ఈ రంభ వ్యామోహంలో పడ్డా, రంభ కూడా నన్ను రమ్మన్నది. దాంతో మీ ఇద్దరం కలిసి జలకాలాటల్లో తోట జలకాలాటలు ఆడుకుంటూ మందాకిని నదులు పాడుకుంటూ తిరిగాం. ఇంతలో కుబేరుడు తుంబురా దగ్గరికి రా అని పిలిచాడు, నేను వెళ్ళలేదు. సహజంగా ఈ లోలత్వంలో పడిపోయినప్పుడు, వ్యసనంలో పడిపోయినప్పుడు ఎలా పెడతాం? అందువల్ల ఈ భార్య వ్యామోహంలో పడి డ్యూటీ మర్చిపోయాను. ఎంత వ్యామోహంలో ఉన్నా, ఎంత స్త్రీలోలత్వంలో ఉన్నా విధి నిర్వహణ మర్చిపోకూడదని శాస్త్రం అన్నమాట. కానీ నేను వెళ్ళలేదు. దాంతో కుబేరుడికి కోపం వచ్చింది, మూర్ఖుడా, రంభావ్యామోహంలో పడి ప్రారంభించిన పని మర్చిపోతావా, నేను రమ్మంటే రాకుండా స్త్రీతో కలిసి తిరుగుతావా, నీకిదే నా శాపం, భయంకర రాక్షసుడివై జంతువుల్ని మానవుల్ని తింటూ పచ్చిమాంసం తింటూ క్రూరత్వంతో తిరుగు, ఆ జన్మలో నీకు స్త్రీ దొరక్క, అల్లాడిపో అని చెప్పించాడు. ఆ శాపం వల్ల నేను టక్కన భూలోకంలో కుప్పకూలిపోయి ఇదిగో ఇలా విరాధుడనే రాక్షసుడిగా పుట్టాను. ఈ భయంకరాకారం నాకు ప్రాప్తించింది. ఈ ఆకారంతో ఎన్నో జంతువుల్ని తిన్నాను, పురుషుల్ని తిన్నాను, నాకు మాత్రం సరైన స్త్రీ దొరకలేదు. అప్పుడు నేను కాళ్ళ మీద పడి, స్వామి చాలా పెద్ద పొరపాటు చేశాను, మళ్ళీ నాకు విముక్తి ఏమిటి, రాక్షసుడనై మాంసం తింటూ మనుష్యుల్ని పీక్కు తింటూ, జంతువుల్ని తింటూ పరస్త్రీ వ్యామోహంలో నేను బ్రతకలేను. పవిత్రమైన గంధర్వ జన్మ ఎక్కడ, నీచమైన క్రూరమైన రాక్షస జన్మ ఎక్కడ, నాకు శాప విముక్తి కలిగించని ప్రార్థించాను. అప్పుడు ఆయన జాలిపడి, నువ్వు కొంతకాలం పాటు రాక్షసుడిగా ఉంటావు, మిక్కుటముగా హింస చేస్తావు, చాలామందిని హింసిస్తావు, చిట్ట చివరికి అక్కడికి రామచంద్రుడు వస్తాడు, శ్రీమన్నారాయణుడు లోక సంరక్షణ కోసం రాముడనే పేరుతో అవతరించి అరణ్యవాసానికి తన భార్య సీతతో సోదరుడు లక్ష్మణుడితో వస్తాడు. సీతను నువ్వు అపహరించగానే రామలక్ష్మణులు నిన్ను హింసిస్తారు. రాముడి పాదస్పర్శ తగలగానే నీకు పూర్వజన్మ స్మృతి వస్తుంది. అప్పుడు వారికి నీ పూర్వజన్మ గురించి చెబుతావు. అనంతరం వాళ్ళు నిన్ను సంహరిస్తారు. రాముడి చేతిలో చచ్చి తిరిగి నువ్వు తుంగురుడనే గంధర్వుడిగా మారి నీ లోకానికి వెళ్ళిపోతావు అని నాకు శాప విముక్తిని ప్రసాదించాడు కుబేరుడు. ఇప్పుడు నీ పాదముల స్పర్శ వల్ల నాకు కుబేరుడిచ్చిన శాపము, నేను తుంగురుణ్ణనే విషయం గుర్తుకొచ్చింది. హాయిగా గంధర్వుడిగా పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ బతికేవాడిని, ఇలా రాక్షసుడు అయిపోయాను. అయితేనే నా అదృష్టవశాత్తు ఇన్నాటికి నువ్వు ఇక్కడికి అడుగు పెట్టావు. దయతో నాకు మరొక ఉపకారం చెయ్యి. నేను ఆయుధముల వల్ల చావను, కనుక ఇక్కడ ఏం చేస్తావు, పెద్ద గొయ్యి తీయించు. లక్ష్మణుడి కింద కనుక చెప్పినట్టే గొయ్యి తీయించు. ఓ పెద్ద ఏనుగుని పూడ్చిపెట్టడానికి కావలసినంత గొయ్యి తీసి నన్ను అందులో తోసేయండి. కాళ్ళతో తొక్కి పైన మట్టి పోసి ఆ మట్టి మీద కూడా నిలబడి ఓ తొక్కు తొక్కి మీ దారిని మీరు వెళ్ళిపోండి. అప్పుడు నేను చచ్చిపోతాను. చచ్చిపోతే తిరిగి తుంగురుడనే గంధర్వుడిగా మారిపోతాను. మీకు మరొక విషయం చెబుతున్నాను వినండి. నువ్వు ఇందాక నీ భుజం, నా భుజం మీద నిన్ను లక్ష్మణుడిని ఎక్కించుకోగానే వీడు మనం పోవలసిన మార్గంలోనే పోతున్నాడని చెప్పావే, మీరు నిజంగా వెళ్ళవలసిన మార్గమే ఇది. ఈ మార్గంలో కొంచెం ముందుకెడితే శరభంగుడు అని ఒక ఋషి ఉంటాడు. ఆ శరభంగ మహర్షి ధర్మాత్ముడు, మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వెడితే మీకు శుభం కలుగుతుంది. మీరు వచ్చిన పని అంటే అవతారం ఎందుకు ఎత్తారో, దుష్ట శిక్షణ కోసం ఎందుకు అవతరించారో, అవతారం యొక్క పని సమాప్తం అవుతుంది. మీరు అక్కడికి వెడితే రాక్షసుల్ని వధిస్తారు. ఆ తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, అవి నేను మీకు చెప్పకూడదు, అవన్నీ జరుగుతాయి. సూర్యుడి వలే మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ మహాత్ముడు శరభంగ మహర్షి. ఇక్కడ 1.5 యోజనముల దూరంలో ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు మేలవుతుంది, లోకమునకు మేలవుతుంది. అనగానే అంటే వీడి ద్వారా శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు. ఇప్పుడు రాముడు లక్ష్మణుడికి తిరిగాడు, గొయ్యి తవ్వి అన్నట్ట. పెద్ద గొయ్యి తవ్వారు వాళ్ళు. ఆ గొయ్యి తవ్వడానికి కూడా చాలాసేపు పట్టింది. అయితే అదృష్టవశాత్తు అక్కడ నేల గొయ్యి తవ్వడానికి అనువుగా ఉంది. బహుశా రాక్షసుడు అంత పూర్వం నడవడం వల్ల అక్కడ కాస్త అటు ఇటు తిరగడం వల్ల రాళ్ళు అన్ని పచ్చడి పచ్చడి అయిపోవడం వల్ల నేల సులభంగా తవ్వారు. ఆ పెద్ద గొయ్యి తీయగానే అందులోకి తోసేశారు వీడు. ఆ తోసేలోపు రాముడు, వీడు రాక్షసుడు కదా ఎంత కాదనుకున్నా మళ్ళీ ఎక్కడ ఏం బుద్ధి వస్తుందోనని కాలుతో కంఠం మీద వేసో తొక్కు తొక్కాట. కంటే పాదేన వీర్యమాన్, మెడ మీద కాలెట్టి కట్టి ఒక తొక్కు తొక్కాడు. రామపాదం వల్ల, కంఠం మీద రాముడి పాదం పెట్టడం వల్ల వీడు చేసిన మహాపాపాలు కొన్ని పోవాలి. ఏమిటా పాపాలు? వీడు తన గొంతుకుతో ఎంతోమందిని తినేశాడు కదా, ఏం తిన్నా గొంతుకు నుంచి లోపలికి పోవలసింది. ఎన్ని లక్షల మందిని తిన్నాడండి, ఎంతమంది ఋషుల్ని తిన్నాడు, ఎంతమంది స్త్రీలను తిన్నాడు, ఎన్ని జంతువులను తిన్నాడు. వాడు చేసిన పాపాలు ఒకటి రెండు కాదు. ఈ కంఠపాపం రామపాద స్పర్శ వల్ల పోవాలి కనుకే రాముడు మెడ మీద కాలేసి ఒక తొక్కు గట్టిగా తొక్కాడు. ఆ తొక్కినంతసేపు వాడు అరిచట్ట ఆ అరుపులకి సింహాలు పులులు కకావికలై పారిపోయి క్రూర మృగములను కూడా భయపెట్టేంత భయంకరమైన అరుపులు వాడి. అసలు వాడు వస్తుంటే మృగాలు మృగాలు పారిపోయి, సింహాలు దేనికి భయపడవా, అటువంటి సింహాలు పెద్ద పెద్ద ఏనుగులు గుంపులు వాడి దెబ్బకి అడిలి పారిపోతాయట. వాడు అంత అరుపులు అరిచాడు. అలా అరుస్తూ ఉండగానే గొయ్యి తవ్వడం పూర్తయింది. లక్ష్మణుడు ఆ గోతిలోకి తోశాడు, వాడు రాముడు తోశారు. అసహాయ సూర్యుడైన రామలక్ష్మణులు ఆ గోతిలోకి బలాత్కారంగా తోసి ఆ తర్వాత కాళ్ళతో వాటితో తొక్కి పిడిగుద్దులు గుద్ది పైన మట్టి పోసి గట్టిగా పూర్తి చేశారు. మొత్తం మీద ఎంత ఆయుధం దెబ్బకైనా చావడ గనక కేవలం గోతిలోకి తూసి చంపితేనే చస్తాడని తెలుసుకున్నారు గనక అందులోకి తోసి వాడిని చంపారట. చచ్చిపోయే ముందు మాత్రం వాడు పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. ఆ అడివంతా ప్రతిధ్వనించింది పొమ్మన్నారంతే, మొత్తం అడివంతా కూడా ఆ రాక్షసుడి యొక్క అరుపులతో వనం నినాదితం, అడివంతా నినాదించింది, నినదించిపోయింది, అంత అరిచాడు. అలా వాడు చచ్చాడో లేదో, వీళ్ళ కాలు గొయ్యి మించి బయటికి తీశారో లేదో, ఆకాశంలో పెద్ద తేజస్సు కనపడింది. వీడు ప్రాణం పోగానే వాడి శరీరం అందులో పూడ్చిపెట్టబడగానే వాడు అందమైన గంధర్వ రూపం ధరించాడు. గంధర్వులు సూర్యుడి వలె వెలిగిపోతారు, బంగారపు కాంతిలో ఉంటారు వాడు, అద్భుతమైన కాంతి అది. ఆ కాంతితోటి వాడు ఆకాశంలో నిలబడ్డాడు. కిరీటము, చెవులకు కుండలాలు, మెడలో హారాలు, కంకణాలు, నడుముకి వడ్డాణం, ఇవన్నీ ధరించి దివ్య తేజస్సుతో, మహానుభావులారా ఇక నేను వెళ్ళొస్తున్నాను అన్నాడు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు, కృతజ్ఞత చెప్పాడు, అదృశ్యమైపోయాడు. ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడి దగ్గరికి తీసుకుని సీతాదేవిని తీసుకుని ఇంక ఈ కారడవిలో మనం ఎక్కువసేపు తిరగకూడదు. మనమా ఈ అడవులకు ఎక్కువగా అలవాటు పడలేదు. సీత చూస్తే పరమ సుకుమారి. ఈ రాక్షసుడు చచ్చిపోయే ముందు మనకి ఏం చెప్పాడు, శరభంగ మహర్షి ఆశ్రమం ఇక్కడికి దగ్గరలో ఉన్నాడుగా, మనం అక్కడికే వెడదాం, మనం తొందరగా శరభంగుని యొక్క ఆశ్రమానికి వెడితే ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవచ్చు, చీకటి పడే కొద్దీ ఆడవాళ్లతో తిరగడం కొంచెం కష్టం అని మహాత్ముడు రామచంద్రుడు వెలుతురుండగానే లక్ష్మణుడితో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఓ పక్కన ఇంత రాక్షసుని చంపాడు, ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడని ఇందాకే తుంగురుడు చెప్పాడు, విరాధుడనే రాక్షసుడు, తుంగురుడనే గంధర్వుడు అని మనం చెప్పుకున్నాం, ఆయన చెప్పాడు. మళ్ళీ ఆయన ఏమెరగనట్టుగా, చీకటి పడితే ఇక్కడ తిరగడం కష్టం, స్త్రీతో తిరగడం మరీ కష్టం, పైగా ఇక్కడ రాక్షసులు ఉంటారు, మనం అడవుల్లో పెద్దగా తిరగలేదు, ఎంత వీలుంటే అంత తొందరగా శరభంగుని ఆశ్రమానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అన్నట్ట. అక్కడి నుంచి వాడు నడుచుకుంటూ వెళ్ళారు. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం చాలా గొప్పది. శరభంగుడు నిరంతర తపస్సు చేసి దైవ సాక్షాత్కారం పొందిన పుణ్యాత్ముడు. ఆయనలో లేని శక్తి అంటూ లేదు. అగ్నిహోత్రుడిలో వెలిగిపోతూ ఉంటాడు ఆయన. ఆ ఆశ్రమానికి వీళ్ళు వెడుతున్నారు. ఇక్కడే ఒక తమాషా జరిగిందండి. ఆయన దూరంగా శరభంగుడి ఆశ్రమం కనబడుతోంది, ఆశ్రమానికి వీళ్ళు ఇంచుమించు ఒక మైలు దూరంలో ఉన్నారు. ఆ శరభంగుడి ఆశ్రమం ప్రాంతంలో ఆకాశంలో ధగ 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 వెలిగిపోతున్న ఒక రథం కనపడింది. ఆ రథం పూర్తిగా బంగారంతో తయారు చేయబడిన రథం ఆకాశంలో ఉన్నది, శరభంగుడి ఆశ్రమం దగ్గర ఉన్నది. ఆ రథం సూర్యకాంతిలో మెలమెలమెల వెలిగిపోతున్నది. ఆ రథంలోంచి ఒక పురుషుడు దిగాడు, అచ్చం అగ్నిహోత్రుడిలో ఉన్నాడు. ఆయన వెలిగిపోతున్న అగ్నిహోత్రుడిలో ఉన్నాడు. ఆయన రథంలోంచి దిగాడు, నేల మీదకి దిగాడు, కానీ ఆయన పాదములు నేలకి తగలడం లేదు. ఇప్పుడు మనం నేల మీదకి దిగామనుకుందాం, విమానంలోంచి దిగ్గానే అవుతుంది, మన కాళ్ళు నేల మీదకి పడతాయి, కానీ ఆ పురుషుడి యొక్క పాదములు మాత్రం నేలకి తగలడం లేదు, నేలకి కొంచెం ఎత్తులో నడుస్తున్నాడు. దేవతలు నేల మీదకి అడుగు పెడితే మనం వాళ్ళని చూడలేము, అదృశ్య రూపంలో ఉంటారు. ఎక్కడో పుణ్యాత్ములకి, మహాతపస్సు చేసిన వాళ్ళకి మాత్రమే దేవతలు కనపడతారు భూమి మీదకి వచ్చినప్పుడు. ఆ కనబడితే వాళ్ళు ఎలా కనపడతారట, నేలకి పైభాగంలో కనపడతారు, వాళ్ళ పాదములు నేలకి తగలవు. నేలకి పాదం తగిలితే ఇక వాడు కూడా మరణం పొందవలసింది. మనందరికీ మరణానికి కారణం నేల మీద మన కాళ్ళు తగలడమే. మీలో ఎవరైనా నేలకి తగలకుండా నిలబడగలిగితే నా దగ్గరికి రండి, వాళ్ళకి మృత్యు ఉండదు, వాళ్ళు హాయిగా స్వర్గానికి శరీరంతో వెళ్ళిపోగలుగుతారు. అందుకే నేలకు కాళ్ళు తగలకుండా ఉంటాయేమో నేను ట్రై చేస్తాను చాలా కాలంగా, కుదరడం లేదు కానీ. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఆ వ్యక్తి పాదాలు మాత్రం నేలకి తగలడం లేదట. ఆయన వెనక కొంతమంది అనుసరిస్తున్నారు, వాళ్ళంతా 25 సంవత్సరముల కుర్రాళ్లలో ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఆభరణాలు ధరించి చెవులు కుండలాలు పెట్టుకున్నారు. రాముడు వెంటనే గ్రహించాడు. రాముడికి తెలిపితే ఎలాగా, లక్ష్మణ ఈ రథంలోంచి దిగిన ఆయన ఇంద్రుడు, దేవేంద్రుడు, ఆయన పక్కనున్నది దేవతలు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వీళ్ళంతా శరభంగుడి దర్శనానికి వచ్చారన్నాడు ఆయన. ఆ విశేషాలన్నీ మళ్ళీ మనం యథాప్రకారంగా రేపటి 2వ రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. చాలా అద్భుతమైనది రామాయణం.
రామాయణం ఎలా ఉన్నా అందులో ఒక్క శ్లోకం వినమన్నారు. రామాయణంలో శ్లోకం శ్లోకార్థమేవవ, ఒక శ్లోకం కానీ అందులో సగం కానీ వింటే చాలు జీవితం ధన్యమవుతుంది. అటువంటిది సంపూర్ణంగా రామాయణం వింటే ఇంకా అతడికి పునర్జన్మ ఉండదు ఉండదు ఉండదని శాస్త్రములు చెబుతున్నాయి. హరి ఓం తత్సత్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.